కోరికలు ఉన్నంత వరకే భయం మీకు. అదే మీరు వైరాగ్యంతో ఉన్నారనుకోండి, ఇంకా అప్పుడు అసలు మీకు భయం ఉండదు, కరెంట్ ఉంటుందా ఇంకోటి ఉంటుందా, ఈ భయాలు ఏం ఉండవు మీకు. ఎందుకని మీకు కోరికే లేదు. చిత్రం ఏంటంటే కోరిక లేని వాడికి అన్ని ఇస్తాటండి పరమాత్మ, కోరికుంటేనే పరీక్షిస్తాడు మిమ్మల్ని. మీకు కోరిక లేదా, గ్యారంటీగా మిమ్మల్ని ఏడిపించడానికి, కోరికలు కలిగించడానికి ఆయన అన్ని ఇస్తాడనమాట. వైరాగ్యము కంటే ఈ ప్రపంచంలో భయము లేని వస్తువు లేదు. కాబట్టి ఈ సృష్టిలో అన్ని భయాలు ఉన్నాయి. ఈ భయములన్నిటి నుంచి ఎవరు రక్షించగలరు? అమ్మే. అందుకే భయేభ్య త్రాహి నహ దేవి, ఓ దేవి మమ్మల్ని అన్ని భయముల నుండి రక్షించు. ఆ భయం ఈ భయం కాదు, సకల భయముల నుంచి మమ్మల్ని రక్షించు. ఎంత గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని అష్టమి నాడు పూర్వం తప్పక చదివారు. కాశీలో ఈ శ్లోకాన్ని ప్రభుదత్త బ్రహ్మచారి గారు గానం చేయించేవారు. మానవులన్నాక భయంతో పుడతారు. పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిత్యం ఏదో ఒక భయంతో ఉంటారు. ఆ భయం నుంచి మానవుల్ని రక్షించే అపూర్వ శ్లోకం అమ్మనే పట్టుకోండి అనేవాడు ఆ మహాత్ముడు. మీకు తెలుసుగా ప్రభుదత్త బ్రహ్మచారి గురించి తెలియని వాళ్ళు ఉన్నారంటే ఇందులో నేను నమ్మను, ఒకవేళ ఉన్నారంటే ఆశ్చర్యమే. చాలా కాలం క్రితం, ఎప్పుడు 1870 మధ్యలో పుట్టాడు ఆయన. 1960 ఆ కాలంలో ఎప్పుడు వెళ్ళిపోయినా పూర్తిగా కరెక్ట్గా ఆయన పుట్టిన డేట్లు అవి తెలియకపోవచ్చు, కానీ ఇంచుమించుగా 1903 సంవత్సరాల కాలంలో ఒక కుర్రాన్ని వెంట పెట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరు హరిద్వారంలో స్నానానికి వెళ్ళారు. హరిద్వారంలో గంగ భయంకరంగా ఉంటుంది, చాలా వేగం. ఆ హరిద్వారంలో కుర్రాడితో పాటు గంగలో దిగారు. కుర్రాడిని పట్టుకోలేదు పాపం. ఆ కుర్రాడికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడు ఉపనయనమైన కుర్రాడు పైగా ఈ గంగలో కొట్టుకుపోయాట దగ్గరనే. హరిద్వార్ గంగ దబ్బ 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 తోసేసింది. ఇక్కడ నుంచి చూసేవాళ్ళు పక్క ఎక్కడికో 1 కిలోమీటర్ వెళ్ళిపోయాడు కుర్రాడు. ఇంకా అతను దొరకడని ఆశ వదిలేసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారు పాపం. ఆ కుర్రాడికి ఉపనయనం చేసి వీపు మీద ఒక ముద్ర కూడా వేస్తారట వాళ్ళు. అలాంటి ముద్ర కూడా వేశారు. ఏడుస్తూ ఇళ్ళకపోయారు. ఈ కుర్రాడు హరిద్వార్లో కొట్టుకుపోయిన కుర్రాడు కాశీలో తేలాడు. ఎక్కడ కాశీ ఎక్కడ హరిద్వార్ ఆలోచించండి. కాశీలో ఓ సన్యాసి ఒక మహాత్ముడు స్నానానికి వచ్చాట హరిశ్చంద్ర ఘాట్ దగ్గర. స్నానానికి వస్తే కాళ్ళకి నాచులో తగిలింది. ఏంటో చూస్తే కుర్రాడు చుట్టూ టక్కున పైకెత్తాడు. ఆ కుర్రాడు నీళ్లు దాకి కూడా అలా బోర్లా శవంలో పడి ఉన్నాడు, చావలేదు, ఊపిరి ఉంది ఇంకా. ఆ జుట్టు పుచ్చుకుని బయటికి తీసి పొట్ట నొక్కి నీళ్లు కక్కిస్తే టక్కున కూర్చున్నట్ట. ఎంత ఆశ్చర్యం అంటే హరిద్వార్లో కొట్టుకుపోయిన ఆ కుర్రాడు కాశీ దాకా ఎక్కడి కాశీ అండి? నిజంగా హరిద్వార్ గంగ నుంచి రావటం అంటే, పైగా మధ్యలో ప్రయాగ ఉంటుంది కదా, ప్రయాగలో గంగా యమున కలిసి వెడతాయి, ఆ వేగంలో కొట్టుకొచ్చి కాశీ దగ్గరికి రావాలి. ప్రయాగ దాటాక కాశీ వస్తుంది గంగ అంటే. అక్కడ దాకా బతికాడు ఆయన. అప్పుడు ఆ సన్యాసి, ఈ కుర్రవాడు కారణ జన్ముడు, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఇక్కడ తేలాడు, బతికాడు, ఆ ప్రభు అయిన ఈశ్వరుడు చేత ఇతడు నాకు దత్తుడయ్యాడు అని ఆయనకి ప్రభుదత్త అని పేరెట్టారు. ఆయన చెప్పాడనమాట, ప్రభురేహి ఇస్కో హమేదియా ఇస్రియే ఆసే ఏ ప్రభుదత్త నాంసే ప్రసిద్ధ హోగా ఖ్యాత హోగా అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఆ కుర్రాడికి పేరు ఊరు ఏహి తిరిగితే ఎవరో మర్చిపోయాడు. అతనికి సన్యాస దీక్ష ముందు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు, అందుకే ప్రభుదత్త బ్రహ్మచారి అంటారు. ముందు సన్యాసులకు బ్రహ్మచర్య దీక్ష ఉంటుందిగా, అది అయ్యాక ఉత్తరపీఠాధికారి చేశారు. కాశీలో చాలా కాలం ప్రభుదత్త బ్రహ్మచారి గారు అపూర్వ రీతిలో భాగవతం చెప్పాడు ఆయన. కాశీలో భాగవతం చెప్పడం గొప్ప, కాశీలో కాశీఖండం చెప్పడం గొప్ప, ఈ రెండూ చెప్పినవాడు ఆయన. శివకేశవులకు అభేద తత్వం పాటించిన వాడు ఆయన. ఆయన ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది, ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశ్రమం. మీకు ఎందుకు చెప్తానంటే, ఆ పుణ్యాత్ముడు హిందీలో వ్రజ భాషలో ఒక ప్రత్యేకమైన భాష ఉన్నది. ఆ రోజుల్లో వ్రజ భాష, అవధీ భాష, సింధీ, భోజపురి ఇలా శాఖలు ఉన్నాయి. అందులో వ్రజ భాష అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే భాష అన్నమాట. సూరదాసు గారు సూరసాగర్ అందులోనే రాశాడు. ఆ వ్రజ భాషలో భాగవతం రాశారు. మా నాన్నగారు 1932 నుంచి 1937 వరకు 5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి కాశీలో 1932 నేను చెప్పేది, 1932 నుంచి 1937. మా నాన్నగారు 1916 పుట్టారు, ఆయనకి 16 ఏళ్ల వయస్సు. ఆ కాలం నుంచి 5 ఏళ్ల పాటు కాశీలో ఉండి అక్కడే భాష్యాంత వ్యాకరణం చదువుకున్నారు. సంస్కృతం పూర్తిగా భాష్యాంత వ్యాకరణంతో చదువుకున్నారు, హిందీ చదువుకున్నారు, ఉర్దూ చదువుకున్నారు, సరే తెలుగు మాతృభాష, 8 భాషలు చదువుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆశ్రమంలో ఆయనకి సేవ చేస్తూ ఉండేవారు. ఆయనకి నాన్నగారు చిన్నప్పటి నుంచి కాళిదాసులో కనపడేవారట. బాలకాళిదాసు అంటూ ఒక ఈ కుర్రవాణిగా ఉన్న మా నాన్నగారిని ఎంతో సేద తీర్చి దగ్గరికి తీసుకుని ప్రసాదం పెట్టేవారు, రోజు పురాణం చెప్పించేవారు మా నాన్నగారి చేత. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు రాసినటువంటి భాగవతం నాన్నగారు చెప్పేవారు పురాణం. అక్కడ మా నాన్నగారు ఆయన గురించి చెబుతూ ఉండేవారు అన్నమాట, ప్రభుదత్త బ్రహ్మచారి గారు లాంటి మహానుభావులు ఈ ప్రపంచంలో ఉండరు, ఆయన భాగవతం చెప్పించారు, భాగవతం రాశాడు. భూలోకంలో కోరిక లేని సన్యాసులు అంటూ ఉంటారంటే నేను ఆయన్నే చూశాను మొదటిసారిగా. సుకుడు అటువంటి అవధూత, ఆయన సుకుడి కోవకు చెందినవాడని చెప్పారు తండ్రి గారు, కంచి పరమాచార్యులు లాంటి వాడు ఆయన. ఆ మహానుభావుడు అనుక్షణం మణికర్ణికా ఘట్టం దగ్గరికి భక్తుల్ని తీసుకెళ్ళి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని ఇందాక మీకు అర్థం చెప్పానే, ఈ శ్లోకాన్ని తన భక్తుల చేత నిత్యం గానం చేయించేవారు, పారాయణము చేయించేవారు. నాయనలారా, మానవులకు ఏదో ఒక భయం ఉంటుంది, ఎక్కడో హరిద్వార్లో పడిపోయిన నేను ఈ కాశీదాకా వచ్చి బతికాను, నాకు మరణ భయం నుంచి గండం నుంచి గట్టెక్కించినది జగన్మాత చాముండాదేవి. తర్వాత ఇంకో రహస్యం కూడా మీకు తెలియాలి కదా, ఈయనే ఆ కొడుకుని ఎలా తెలుసుకొని కొట్టుకొచ్చినవాడు. ఈయన ఆ కాశీ వచ్చిన తర్వాత ఏడాది పాటు వాళ్ళ గురువుగారి దగ్గర ఉన్నాడు. ఈయన 8వ ఏటో 9వ ఏటో వచ్చినవాడు, 10వ ఏడు వరకు ప్రభుదత్త బ్రహ్మచారిగా పిలువబడ్డాడు. కాశీకి వీళ్ళ అమ్మ నాన్న వచ్చారు తీర్థయాత్రలు చేసుకుంటూ దుఃఖం తొలగించుకోవడానికి. వాళ్ళు అక్కడికి వచ్చి ఆశ్రమాలన్నీ తిరుగుతూ మా కొడుకు పేరు మీదుగా డొనేషన్ ఇస్తామండి, మా కొడుకు పోయాడండి, ఒక్కే కొడుకు అండి, హరిద్వార్లో కొట్టుకుపోయాడండి అంటూ ఇక్కడికి వచ్చారు. రాగానే అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్ళి మా ఆస్తిని దానం చేస్తున్నాం అందరికీ, మాకు పిల్లలు లేరు కదా, మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాం అనగానే ఇంతకీ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు అన్నారంటూ గురువుగారు, సంవత్సరం క్రితం హరిద్వార్ వెళ్ళామండి, అక్కడ మా కుర్రాడు నీళ్ళలో కొట్టుకుపోయాడండి, వాడి విప్పేదంత పుట్టుమచ్చ లాంటి మచ్చ కూడా ఉంటుందండి, మేము స్టాంప్ ఒక శంఖం వేసామండి ఆయనకి, ఆ కుర్రాడండి కొట్టుకుపోయాడండి, ఆ దుఃఖం తట్టుకోలేక మా ఆస్తిని ఇలా పీఠాలకు ఇస్తున్నాం అండగానే ఆయన పక్కపక్కనవి, సంవత్సరం క్రితం హరిద్వార్లో కొట్టుకుపోయిన మీ కుర్రాన్ని బతికించి ఇస్తే ఏమిస్తారన్నట్టు ఆయన. వాడిని ఇవ్వాలే కానండి, మొత్తం మీరు ఏం అడిగితే ఇచ్చేస్తాం, ఆస్తి ఇచ్చేస్తాం, మీరు అడిగింది ఏదైనా ఇస్తా ఉన్నారట, నేను మీ ఆస్తి అడగను, ఆ కుర్రాన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు ఆయన. మీరు ఇస్తా ఉన్నారు కదా, మీరు ఏదడిగితే ఇస్తా ఉన్నారు కదా, నాకు ఆస్తి అక్కర్లా, మీ కుర్రాడే నాకు ఇవ్వండి అనగానే ఆ కుర్రాడు బతికితే అంతకంటే అదృష్టం ఏంటండి, వాడిని బతికి అసలు బతుకుతాడని వీళ్ళకి నమ్మకం లేదు కదా, ఆ కుర్రాడిని బతికించిస్తే ఆ కుర్రాడిని మీ చేతిలో పెడతాం అనగానే ఆయన లోపల నుంచి ప్రభుదత్త అని పిలిచారట. ఆ కుర్రాడు రాగానే ఇదిగో ఈతడే మీ కుర్రాడు, వీపు మీద చూసుకున్నారు కానీ వాడు చూసుకుని నాయనా బాబు అన్నారట. ఇదివరకు నాయనా బాబు, ఇప్పుడు ఈ నాయనా కాదు బాబు కాదు, మీ తెలుగువాడు కాదు, మీ ఏపీవాడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ కుర్రవాడిని నేను నా శిష్యుడిగా స్వీకరించాను, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు, సన్యాసి అవుతాడు, సన్యాసులకి తండ్రి ఏమిటి తల్లి ఏమిటి, ప్రపంచానికి సందేశం ఇచ్చే గురువు అవుతాడు ఇతడు, ప్రభుదత్తుడు ఈయన నిజంగా ప్రభు అవుతాడు, ఇతడు అవధూత అని చెప్పారట ఆ గురువు గారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తర్వాత వచ్చారు. ఆ తల్లిదండ్రులు తూర్పుగోదావరి ఎంతగాని, అక్కడ రామేశ్వరం అని ఊరు ఉంది కాకినాడ దగ్గర, కొవ్వాడ దాటగానే రామేశ్వరం అని ఊరు, అది దాటాక పెదపూడి, ఆ మధ్యలో రామేశ్వరం మా స్వగ్రామం, ఒకప్పుడు మా తాతగారిది వాళ్ళది, మా వద్దిపతి వారు చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడ నుంచి వెళ్ళిన కుర్రాడు అక్కడికి వెళ్ళి కొట్టుకుపోయి చివరికి ఒక ప్రభుదత్త బ్రహ్మచారి అయ్యాడు. ఆ మహాత్ముడి గురించి ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అటువంటి గొప్పవాడు గురించి తెలుసుకోవాలి, ఆయనకి భయం లేదు, అవధూత, కోరికలు లేవు, ఆయన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు ఆశ్రమంలోనే ఉన్నారు, ఆయన మనకి భయములు ఉన్నాయి. ఏమిటవి? సంసారంలో ఏదో భయం ఉంటుంది, సంసారంలో సుఖాల మీద వ్యామోహం ఉంటుంది, దుఃఖాల మీద వ్యామోహం ఉంటుంది, భవబంధాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి, ఏదో ఒక సమయంలో ఈ బంధములు మనకి భయం కలిగిస్తాయి. ఈ భయముల నుంచి మనల్ని రక్షించేది కేవలం జగన్మాత. మీరంతా కాశీలో ఉన్నారు, అష్టాదశ శక్తి పీఠాల్లో విశాలాక్షిమాత ఇక్కడ ఉన్నది, జ్యోతిర్లింగాలలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ కూర్చుని మీరు రోజు భయభ్యస్త్ర హినోదేవి దుర్గేదేవి నమోస్తుతే అనండి. అలా అంటే ఇక మీకు ఏ జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం ఉండదు, శాశ్వత కైవల్యం పొందుతారని ఆయన చెప్పారట. అందుకని మా తండ్రి గారు ఈ శ్లోకాన్ని మా అందరి చేత చదివించారు. నేను మీకు చెబుతున్నాను, మళ్ళీ చెప్పండి, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అంత గొప్ప శ్లోకం. ఇలా అందరూ స్తోత్రం చేశాక దేవతలంతా అమ్మవారు ఆ స్తోత్రం స్వీకరించింది. అప్పుడు అన్నది, దేవతలారా ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెబుతున్నా వినండి, మీరు అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. మామూలు స్తోత్రం కాదు, ఈ స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం, ఈ స్తోత్రానికి మెచ్చుకున్నాను. అందులో భయముల నుంచి తొలగించి రక్షించమని కాపాడారుగా, అందువల్ల భయాలు తొలగిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకోండి. వరదాహం సురగణావరం యన్మనసేచ్ఛతా తం వృణుద్ధం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. లోకోపకారం కోసం వరాలు కోరుకోండి. మళ్ళీ అక్కడ జగతాం ఉపకారకం అందండోయ్, లోకాల్ని నాశనం చేసే కోరికలు కోరుకున్న సంభరి సంభోధులు మహిషాసురుడు ఏమయ్యాడో మీకు తెలుసు కనుక, మీరు అలాంటి కోరికలు కోరరని నాకు నమ్మకం. మీరు ఏం కోరినా ఇస్తాను, కానీ ఆ కోరికలు మీకు లోకమునకు ఉపకారము చేసే కోరికలు ఉండాలి. అపకారం చేసే కోరికలు కోరకండి. లోక శ్రేయస్సు కోసం ఏం కవలో కోరుకోండి అనగానే, అప్పుడు దేవతలు జగన్మాత పొరపాటున కూడా లోకోపకారం తప్ప లోకాపకారం మేము కోరం. మేము కోరుకునేది ఒకటే, సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఓ తల్లి, సర్వబాధలను తొలగించు. శమనము అంటే దానివల్ల ఏ విధమైన కష్టం కలగకుండా ఉండుట, తగ్గుట, నశించుట. అన్ని బాధలు పూర్తిగా నివారించు. ఒక బాధ కాదు, మాకు ఎన్నో బాధలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంద్రియముల వల్ల వచ్చే బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధలన్నీ తొలగించు. ఒక్క మా కష్టాలు తొలగించమండల్లా. త్రైలోక్యస్య, మూడు లోకాలలో జీవులకి చాలా కష్టాలు ఉన్నాయి. ఈ వరం ఎంత గొప్పతో చూస్తున్నారా మీరు? వీళ్ళు ముందేమన్నారు, మాకు బాధలు తొలగించు. కేవలం మా ఒక్కరికంటావేమో, మా ఒక్కరికి కాదు, సమస్త లోకాలలో ఉన్న జీవుల కష్టములన్నీ తొలగించు, అందరి బాధలు తొలగించు అని కోరుకోవాలి మనం. పక్కవాడు బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి బిల్డింగులు కట్టుకుని ఐశ్వర్యంతో రోగాలు లేకుండా ఉండుగాక అని కోరుకుంటే మనకి ఎంత లాభం? వాళ్ళు రోజు హచ్చి హచ్చి అని తుమ్ముతూ ఉంటే ఆ తుమ్ములు మన మీద తుమ్మితే మనకు కూడా తుమ్ములు రావు, లేనిపోయిన రోగాలు రావు. ఒక్కొక్కడు మొహం మీద పెట్టి దగ్గుతాడు, ఆ దగ్గు మనకు రాదు. అదే వాడు ఆరోగ్యంగా ఉంటే మనకు దగ్గు రాదు కదా, అది కూడా మంచిది కదా. కనీసం వాడు తుమ్ములు మనకు అంటుకోవు కదా. పైగా వాడు ఆనందంతో భోజనం చేస్తుంటే మన అన్నం తింటే అరుగుతుంది, మన ఒక్కడమే బాగుండి పక్కవాళ్ళు ఏడుస్తూ ఉంటే వాడు రోజు తిట్టుకుంటాడు అనమాట. వీడు ఇంత శుభ్రంగా అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, మనకేం పెట్టడం లేదు, వీడు కూడా మళ్ళీ అయిపోతే బాగుండనుకుంటారటండు. అందుకని కూడా లోకల్లో అందరూ బాగుండాలని కోరుకోవాలట. మాయదారి కూడా ఎన్ని ఉన్నాయి, వెనకటికి ఒక సామెత ఉండనే ఉంది కదా, మహాత్పురాలు ఒక ఆవిడకి ఆశీర్వదిస్తే నాలా 100 ఏళ్ళు బతికందిట ఆవిడ. కాబట్టి మనం పక్కవాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అందుకే దేవతలు త్రైలోక్యస్య సర్వబాధా ప్రశమనం దేహి, తల్లి ఈ సమస్త లోకాల్లో ఉన్న వాళ్ళకి అన్ని బాధలు తొలగించి సుఖంగా రక్షించు. నువ్వెందుకంటే ఈ వరాలు నువ్వే ఇవ్వగలవు, అఖిల ఈశ్వరివి, అన్ని లోకాలని పరిపాలించేటటువంటి దేవతవి నీవే, మా అందరికీ ప్రభువు నువ్వే. కాబట్టి నిన్ను కోరుకుంటున్నాం, అందరి కష్టాలు తొలగించు, ఇదే మాకు కావలసిన కార్యం. అస్మద్వైరి వినాశనం, మా శత్రువుల్ని నాశనం చెయ్యి. బయట శత్రువులే కాదు, లోపలున్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే శత్రువులు కూడా తొలగించు అనగానే, తథాస్తు, మీరు అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతున్నా వినండి, అమ్మ ఇక్కడి నుంచి అమ్మ చెప్పిన మాటలు, అమ్మవారి సంభాషణ దేవతల వంకతో మనకు అపూర్వమైన విషయాలు చెప్పింది. నాయనలారా, ఈ శుంభని శుంభులు ఇప్పుడు చచ్చిపోయారే, వీళ్ళు ఇక్కడితో ఆగరు. వీళ్ళు మళ్ళీ 28వ ద్వాపర యుగంలో చివరి పాదంలో పుడతారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతి మే యుగే శుంభో నిశుంభశ్చైవాన్యా ఉత్పత్స్యతే మహాసురౌ. ఈ శుంభుడు నిశుంభుడు మళ్ళీ పుడతారు. ఎప్పుడు? వైవస్వత మరువు కాలంలో. ఇప్పుడు ఈ కథ ఎప్పుడు జరిగింది? స్వారోచష మరువు కాలంలో జరుగుతోంది ఈ కథ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. స్వారోచష మరువు కాలంలో సురధుడు, సమాధి అనే ఇద్దరికి సుమేధుడు అని పేరు కలిగిన ఒక ఋషి చెబుతున్నాడు. కాబట్టి జరుగుతున్న కథ అంతా 2వ మనువు కాలంలో. ఇప్పుడు అమ్మ ఉంటుంది 7వ మనువు కాలంలో. 71 మన్మంత్రాలు ఉంటాయిగా మొత్తం. ఆ 71 మన్మంత్రాల్లో 28వ మహాయుగంలో, ద్వాపర యుగంలో, అది కూడా ద్వాపర యుగం చివరి పాదంలో శుంభుడు నిశుంభుడు మళ్ళీ పుడతారు. అంటే కృష్ణుడి కాలంలో 28వ ద్వాపరయుగం చివరి పాదం అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన కాలంలో శుంభ నిశుంభులు పుడతారు. అప్పుడు వాళ్ళకి హంసుడు, డెభకుడు అని పేరు. హంస డెభకులు అంటారు. మనం భారతంలో చెప్పుకున్నాం, సభాపర్వంలో చెప్పుకున్నాం, సభాపర్వంలో జరాసంధ వధాఘట్టంలో చెప్పుకున్నాం. కిందటి సంవత్సరం మీరు విన్నారు కనుక మీకు ఇంకేం అనుమానం ఉండకూడదు. హంసుడు, డెభకుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు ఈ శుంభని శుంభులే అలా పుట్టారు. వీళ్ళిద్దరూ బ్రహ్మ ద్వారా వరాలు పొందారు. ఏమిట వరం? వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, సోదరులు. ఎవరి చేతిలో చావరు, వాళ్ళకిగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే తప్ప చావరట. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలంటే ఈ ఇద్దరిలో ఎవరన్నా చచ్చిన వార్త పడితేనే, చెవిలో పడితేనే ఆత్మహత్య చేసుకుంటారట. పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదట. ఒక అమ్మాయికి పిచ్చి. ఆ పిచ్చి అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది అన్నారట. పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదనగానే పాప వీళ్ళు పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి సంబంధానికి ఒక పెళ్లి కొడుకు వచ్చాడు. ఇదేంటంటే పిచ్చి పిచ్చిగా ఉందంటే పెళ్ళి అయ్యాక తగ్గిపోతున్నట్టు అల్లుడు అంది ఆవిడ, ఇంకా పెళ్ళి అవ్వకుండానే. అప్పుడు ఆ కొత్త అల్లుడు ఏమన్నాడు తెలుసా, తెలియని వాడు, పిచ్చి కుదిరాక పెళ్లి చేసుకుంటారు అత్తయ్య అన్నట. పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి చేసుకున్నట్టు వాడు. అందుకని పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవుతారు సామెత. అలాగా హంస డెబ్బకుల్లో ఎవరైనా రెండో వాడు చచ్చిపోయాడని తెలిస్తేనే ఆత్మహత్య చేసుకుంటారట. వాళ్ళకిగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కానీ చావాలట. ఇది ఎంత కష్టమండి. ఇది ఒకటి చచ్చాడని తెలిస్తే కానీ రెండో వాడు చావట, ఆత్మహత్య చేసుకోవట. ఆత్మహత్య చేసుకుంటే కానీ వాళ్ళు చావాలట. ఇంకెలా ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు? కాబట్టి అసంభవం అది వాడు చావడం. అప్పుడు కృష్ణుడు టెక్నిక్ చేశాడు వాళ్ళతో యుద్ధానికి వచ్చినప్పుడు. హంసుడి దగ్గరికి కౌరు పెట్టాడు. డెబకుడు అనుకోకుండా దుర్మరణం పాలైపోయాడు యుద్ధంలో అన్నట్ట. వాడు అది వినగానే వెనక ముందు చూడకుండా, అయ్యి బాబోయ్, అదే వాడికి మాయ అంటారు, భగవంతుని మాయ, వైష్ణవ మాయ. నేను వాడో చావాలంటే ఇంకొకటి చచ్చాడనే వార్త విని ఆత్మహత్య చేసుకుంటే తప్ప చావం కదా అని వాడికి తెలుసుండి కూడా డెబకుడు చచ్చిపోయాడని హంసుడికి వార్త వెళ్ళగానే ఆ మాట నమ్మాడు. అలా నమ్మేలా చేసే మాయ వైష్ణవ మాయ. ఆ మాయలో పడి వాడు ఏం చేశాడు, మా డెబ్బకుడు చచ్చిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంక నేను నువ్వు చచ్చిపోతాను అని వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు నిజంగా చచ్చిపోయాడుగా. ఈ వార్త వినగానే వాడు చూసి శవాన్ని డెబ్బకుడు తెచ్చాడు. ఇలా వీళ్ళిద్దరిని టెక్నిక్తో చంపాడు కృష్ణుడు. ఇది మనకి సభాపురంలో భారతంలో వచ్చింది. ఇవి నిజంగా వాళ్లే బతుకుంటే జరాసంధుని చంపడం కష్టం, మీకోసం పాండవుల్లారా వాళ్ళని అలా కపటోపాయంతో చంపవలసి వచ్చింది. పాపాత్ముల్ని చంపడానికి అప్పుడప్పుడు టెక్నిక్లు వాడాలి. కాబట్టి అవతల వాళ్ళు పాపాత్ములు అనుకున్నప్పుడు మనం కూడా పాపాత్ముల దగ్గర, మాయావుల దగ్గర మాయ ఉపయోగించాలి, ఇది రాజనీతి అంటాడు ఆయన కృష్ణుడు. లేకపోతే ప్రమాదం కదా. మరి ఎందుకు చెప్తానంటే వీళ్ళు మళ్ళీ పుడతారు, అప్పుడు నా మహామాయతో విష్ణువులో ప్రవేశించి వాళ్ళని సంహరిస్తాను. ఆ సంహరించేటప్పుడు నేను ఏ రూపంలో ఉంటాను? నందగోప గృహే జాత యశోద గర్భసంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. ఇప్పుడు అమ్మవారు చెప్పింది ముందే ఎప్పటిదో జరగబోయేది. ఇంకా మధ్యలో నలుగురు మనువులు గడిచాక ఏడవ మనువు కాలంలో జరగబోయే కథను ముందే చెప్పింది. ఆ శుంభని శుంభులు హంసడిబ్బకులుగా పుడతారు, వాళ్ళని చంపడం కష్టం. అప్పుడు నేను నందగోప గృహంలో నందుని భార్య యశోదాదేవి కడుపులో యోగమాయ అనే పేరుతో ప్రవేశించి పుడతాను. పుట్టి వింధ్యాచలంలో నివసిస్తాను. నేనే వింధ్యాచల నివాసినని. నేను విష్ణువుకి సాయం చేస్తాను. అప్పుడు నన్ను యోగమాయ, వైష్ణవమాయ అంటారు. విష్ణువు ఈ నంద యశోదలకి పుట్టిన తర్వాత నన్నేమో కంసుడి దగ్గరికి పంపుతాడు, ఆయనేమో యశోద దగ్గర చేరతాడు. ఆయన 128 ఏళ్ళు ఉంటాడు. కంసుడు నన్ను చంపాలనుకుంటాడు. అప్పుడు నేను రిగున పైకి ఎగిరిపోతాను. 8 చేతులు ధరిస్తాను. 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరిస్తాను. సింహవాహనం మీద ప్రత్యక్షమవుతాను. కంసుడిని ధిక్కరిస్తాను. వింధ్యాచలం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత కొంతకాలానికి ఈ శుంభని శుంభులు హంస డెబ్బకులుగా పుట్టిన వాళ్ళ బుర్రలో ప్రవేశిస్తాను. కృష్ణుడు ఏం చెబితే అది నమ్మేటట్టు చేస్తాను. తద్వారా డెబకుడు తెచ్చాడన్న వార్త హంసుడు నమ్ముతాడు. నమ్మి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు రెండోవాడు తెస్తాడు. ఈ విధంగా విష్ణుమాయా రూపంలో ఈ శుంభని శుంభులు మళ్ళీ పుట్టినప్పుడు వాళ్ళు చావడానికి నేను మూలకారకురాలను అవుతాను. అప్పుడు నేనుండే స్థలం వింధ్య పర్వతం, అంటే కాశీకి దగ్గరలో ఉన్నది. అలా వింధ్యాచల నివాసినిగా ఉండి ప్రజలను అనుగ్రహిస్తానని ఎప్పుడో జరగబోయే చెప్పింది వాళ్ళకి. అంటే ఎక్కడికక్కడ ఏ లీలలు చేయిస్తుందో చెబుతోంది దేవతలకి. ఈలోపు మీరు కంగారు పడకండి. ఆ తర్వాత మళ్ళీ పునరప్యతిరౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్యం హనిష్యామి వైప్రచిత్తాంస్తు ధానవాన్ భక్షయంత్యాస్య తానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్. ఆ తర్వాత మరికొంతకాలానికి, ఏది ఇప్పుడు, మళ్ళీ ద్వాపరయుగానికి అట్టలేదు ఆవిడ, ఈ సారోచష మనువు కాలంలోనే కొంతకాలం పోయిన తర్వాత వైప్రచిత్తులని కొంత రాక్షసులు పుడతారు. చిత్తము అంటే మనస్సు, ప్రచిత్తము మంచి మనస్సు, విప్రచిత్తము క్రూరమైన మనస్సు. వైప్రచిత్తులు అంటే అతి క్రూరులైన మనస్సు కలిగిన వాళ్ళు. వాళ్ళ మనస్సులలో లోకములను ఎప్పుడు ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తారట. వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఇతరుల మీద గెంటేస్తారటండోయ్, మీరే తప్పు చేశారు, మీరే తప్పు చేశారు, మీరే తప్పు చేశారంటారట. అలా ఇతరులను దోషులుగా భావించేటటువంటి జాతి అది. అలాంటి వైప్రచిత్తులని రాక్షసులు పుడతారు. వీళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, మీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని భయంకరమైన నోటితో స్త్రీ దంతముల మధ్యలో వేసుకుని పరాపరా నవిలి తింటేనే మేము చావాలి, ఇంకెవరి చేతిలో చావకూడదని వరం కోరుకుంటారు. అప్పుడు ఆ రాక్షసులు విజృంభిస్తారు, దేవతలారా మిమ్మల్ని మళ్ళీ తన్నుతారు, మీరు మళ్ళీ నన్ను ప్రార్థిస్తారు, నాకు తప్పదుగా మీ భయాలన్నీ తొలగించమన్నారుగా, అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. వాళ్ళందరినీ నోట్లో వేసుకుని భక్షయంత్యాంశ్చ, ఆ రాక్షసులందరినీ నోట్లో వేసుకుని పర్ర పర్ర నవ్విలేస్తాను, క్యారెట్ దుంపలు నవ్విలినట్టుగా నవ్విలేస్తాను. ఆరోగ్యానికి క్యారెట్ చాలా మంచిది, అలా దుంపలు నవ్విలినట్టుగా నవ్వులుతాను. అప్పుడు ఏమవుతుందిట, ఆ రాక్షసుల్ని నవ్వడం వల్ల నా దంతములన్నీ రక్తాదంత భవిష్యంతి, ఎర్రగా మారిపోతాయి, వాళ్ళ రక్తంతో నా దంతములు ఎర్రగా మారిపోతాయి. ఎలాంటి దంతములు, దాడిమీ కుసుమోపమాహ, దానిమ్మ పువ్వులు ఎలా ఉంటాయి ఎర్రగా, అలా నా దంతములన్నీ ఎరుపెక్కిపోతాయి రక్తంతో. అప్పుడు అందరూ నన్ను నా దంతాలను చూసి ఆహా దాడిమీ కుసు ఫలబీజావ దంత పంక్తి విరాజిత అని పొగుడుతారు. దానిమ్మ గింజల్లా దానిమ్మ పువ్వుల్లో ఉన్నాయి ఎర్ర దంతములు కలిగినదమ్మ, రక్తదంతాన్ని స్తోత్రం చేస్తారు. ఈ రాక్షసులందరూ ఆయుధాలతో చావరు గనక, కేవలం దంతాల కిందే పడి నలుగు చేస్తారు గనక, పిండి మిల్లులో బియ్యం వేసి దాన్ని రవ్వాడినట్టుగా వాళ్ళని దంతాల మధ్య వేసి ఆడి శుభ్రంగా కరకలాడించేస్తాను, వాళ్ళందరినీ నాశనం చేస్తాను, ఈ వైప్రచిత్తుల్ని క్రూరబుద్ధి కలిగిన దుష్టుల్ని సంహరిస్తాను, మళ్ళీ మీకు స్వర్గరాజ్యం తిరిగిస్తాను. అక్కడితో అప్పటి నుంచి నన్ను రక్తదంతిక అనే పేరుతో గుడి కట్టి నన్ను పూజిస్తూ ఉంటారు. ఇప్పటి కూడా రక్తదంతిక అనే పేరుతోటి వింధ్యాచలం దగ్గర అమ్మవారికి ఒక గుడి ఉందండోయ్, అమ్మవారు అక్కడ అష్టభుజాదేవి ఆలయం ఉందే, ఆలయం దగ్గర రక్తదంతిక అని ఒక చిన్న విగ్రహం ఉంటుంది. ఆ రక్తదంతిక అనే రూపం ఈ వైప్రచిత్తుల్ని నోట్లో వేసుకుని నవిలి మింగడం వల్ల వచ్చింది ఆవిడికి. సుస్పష్టంగా చెప్పింది ఆవిడ, తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః స్తువంతః వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. నేను ఆ రాక్షసుల్ని నవిలి మింగాక, నా దంతములు ఎర్రబడ్డాక, నాకు రక్తదంతిక అనే పేరుతోటి గుడి కట్టి దేవతలు స్వర్గంలో భూలోకంలో మానవులు నన్ను రోజు స్తోత్రం చేస్తారు, ఓహో రక్తదంతిక అని నన్ను పూజిస్తారు, ప్రార్థిస్తారు. ఈ విధంగా నేను మీ కొండ మీద కొలువయ్యి ఉండి మిమ్మల్ని రక్షిస్తాను. ఇంకొక్క ముక్క, కొంతకాలం పోయాక భూలోకంలో భూయస్య శతవార్షిక్యాం యనావృష్ట్యాం అనంభసి, ఒక 100 ఏళ్ళు కరువు వస్తుంది, భయంకరమైన కరువు, అనావృష్ట్యా అనంభసి, ఎక్కడ నీరు చుక్కబడదు. దాంతో ఏమవుతుంది, నీళ్లు లేకపోతే వర్షాలు కురవకపోతే భూగర్భ జలాలు ఉండవు, నదులలో నీరుండదు, చెరువులు ఎండిపోతాయి, పంటలన్నీ నాశనమైపోతాయి, పంటలు లేక ప్రజలు అల్లాడిపోతారు, తిండి లేక గిజగిజలాడిపోతారు, జనులు గుట్ల గుట్లగా చచ్చిపోతారు, ఆవులు గేదెలు గొర్రెలు అనే తేడా లేకుండా అందరూ చచ్చిపోతారు. చచ్చిన వాళ్ళని ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటారు, అంత భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు సమయంలో మునులు నన్ను పరిపరి విధాలుగా ధ్యానం చేస్తారు. అప్పుడు నేను అయోనిజనై పుడతాను. ఇక్కడే ఒక కప్ప కథ చెప్పాలి, అది చెబితే కానీ మీకు ఈ కథ యొక్క అంతరార్థం తెలియదు. అమ్మవారికి ఇప్పుడు కూడా కొత్త పేరు వస్తుంది, ఇప్పుడు కూడా కొత్త రూపం రాబోతున్నది. ఈ కథ దేవీ భాగవతంలోనూ ఉన్నది. ఇందులో వరుసగా 46వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు 4 శ్లోకాల్లో క్లుప్తంగా అమ్మవారు చెప్పింది. పూర్వం హిరణ్యాక్షుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడని అందరికీ తెలుసున్నదే కదా. ఈ హిరణ్యాక్షుడు చచ్చాక వాడికి వరుసగా శంబరుడు, తర్వాత అయోనిజుడు, వీరుడు, శూలుడు, రురువు అని కొడుకులు పుట్టారు. ఎప్పుడు భవిష్యత్తులో జరగబోయే చెప్తుంది అమ్మవారు. ఇప్పుడు సార్వచేష మనువు కాలంలో కథలోంచి మళ్ళీ హఠాత్ ఏమందనమాట, భవిష్యత్తులో ఒక రాక్షసుడు పుడతాడు అని భావికాలం కథ చెప్పింది. అది ఈ కాలంలో జరిగిన కథ. ఈ వైవస్వత మనువు కాలం 7వ మనువు కాలంలో కృతయుగంలో జరిగిన కథ. వైవస్వత మనువు 7వ మనువు. ఈ మనువు కాలంలో హిరణ్యాక్షుడనేవాడు పుట్టాడు. వాడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒకటి పేరు రురువు. ఈ రురువు అనేవాడికి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు దుర్గముడు. ఈ దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఓరి బాబా ఏం తపస్సు అండి, ఆహారం విడిచిపెట్టి గాలి విడిచిపెట్టి తపస్సు చేశాడు. వాడి కఠోర తపస్సుకి దేవతలు అల్లాడిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వాడిని చూచి మెచ్చుకుని, ఒరే మీ వంశం వాళ్ళంతా పరమమూర్ఖులరా బాబు, ఇంత తపస్సు మీరు తప్ప ఎవరో చేయలేరు. మీ తాత ఉన్నాడు హిరణ్యాక్షుడు, వాడు తపస్సు చేస్తే ఆశ్చర్యపోయి నేను వసుణ్ణి వాడు అడిగిన వరాలు ఇచ్చాను. ఆ హిరణ్యాక్షుడు అన్నగారు ఉన్నాడు హిరణ్యకశిపుడు, ఇక వాడి సంగతి చెప్పే అక్కర్లా, వాడు వింధ్యపర్వతం మీదకి వెళ్ళి ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరములు తపస్సు చేస్తే వాడి శరీరంలో రక్తం మాంసం అన్నీ కూడా ఈగలు దోమలు చేమలు తినేసేయి, అస్థిపంజరంగా మిగిలాడు వాడు. అయినా వాడు తపస్సు చేశాడు, వాడి శరీరంలో ప్రాణం నిలబడింది, వాడు గొంతెమ్మ కోరికను కోరి వాడు చచ్చిపోయాడు. ఇక మీ నాన్న రురు ఉన్నాడు, వాడు ఇంకా కట్టాడు, హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశిపుణ్ణి మించి తపస్సు చేశాడు. కాకపోతే మీ తండ్రి ఏకు వరాలు కోరకుండా నాకు కారణజన్ముడైన కొడుకు కావాలి, వాడు రణజన్ముడు కారణజన్ముడు అయి ఉండాలి, వాడి పేరు కలియుగంలో కూడా అందరూ పొగడాలి, వాడిని తలుచుకోవాలి, వాడి పేరు మీదుగా అమ్మవారు కూడా పుట్టాలని కోరుకున్నట్టు ఎక్కవాడు. దుర్గముడి పేరు మీదుగా అమ్మ దుర్గా అయింది సుమా, కాబట్టి వాడి పేరు నిలబడాలి, అమ్మకి వాడి పేరు చేరాలి, వాడు ఒక ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి అయి ఉండాలి. మంచి పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కడం కష్టంట. లోకంలో ప్రసిద్ధికి ఎక్కాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయడం కష్టం కదా. దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నంతకాలం పేరు ఎక్కుతాడు, ఎన్ని చేస్తాడు ఎవడైనా, ఎప్పుడన్నా పొరపాటు చేయొచ్చు. కాబట్టి మా అబ్బాయి మంచి పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కడ నాకు ఇష్టం లేదు, పిచ్చి పనులు చేసి ప్రపంచంలో వీడంత గొప్పవాడు లేడు అనిపించుకోవాలి. అసలు చెడ్డవాడికి తొందరగా పేరు వస్తుందండి, అందుకనే చాలామంది ఏం చేస్తారు, పేరు పొందడానికి పిచ్చి పనులు చేస్తారు. అసలు ఒక శ్లోకం ఉంది, ఘటం బింద్యాత్, నలుగురు చూస్తూ ఉండగా కొండలు ఢామ్ ఢామ్ని కొట్టాయి. ఎందుకు కొడుతోంది ఈవిడ కొండలు అని అంతా అక్కడ చేరతారు, కొండలు కొట్టిందిట అని 24 గంటల న్యూస్ ఛానల్ వాడు చూపిస్తారు. వాడికి న్యూస్ కావాలి కనుక. ఒక ఆవిడ గుంటూరు నడివజ్జులో నిలబడింది, ఢామ్ ఢామ్ అని నెత్తి మీద కొండలు పగలు కొట్టింది, ఎందుకు కొట్టిందా అని ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, కెమెరామన్ డాష్ అంటాడు అక్కడ. ఇంకా అక్కడి నుంచి ఇది ఒక పేరు. కాబట్టి ఘటం బింద్యాత్ అందరూ చూస్తుంటే కొండలు పగలు కొట్టు పేరు వస్తుంది. పటం చింద్యాత్, పటాలు చించేయి, లేదా వస్త్రం, పటం అంటే వస్త్రం అని కూడా అర్థం. అందరూ చూస్తుండగా కాగితం బొమ్మలు చింపు, లేదా విగ్రహాలు విరగొట్టు, లేదా బట్టలు చింపుకో. బట్టల్లా చింపుకున్నావు అనుకో, వెంటనే నీ దగ్గర కెమెరాలు వచ్చేస్తాయి. పటం చింద్యాత్, బట్టలు చింపు కూర్చో, అందరూ చూస్తూ ఉండగా కురానద్య కరస్వరం, గాడిదలో కూసేవంటే అందరూ వచ్చి చూస్తారు. అంతేగా పద్మాకర్ గారిలో పద్యాలు చదివితే కొద్దిమంది వింటారు, అదే నడి రోడ్డు మీద కూర్చుని గాడిదలాగా కై కై అని మైకు పెట్టుగారు. కాబట్టి కురానద్య కరస్వరం గాడిదల గారు, ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషోపవేత్త, నువ్వేం చేస్తావో తెలియదు కానీ ప్రసిద్ధుడివి కా. అందరూ చేసే పనులు చేస్తే ప్రసిద్ధుడు కావు గనక పనికి మహిళ పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కువ అన్నారు. అందుకని వాడు ఏమన్నాడు, నా కొడుకు చెడ్డ పనులు చేసి పేరు తెచ్చుకోవాలి అని రురువు కోరేట. అందువల్ల నువ్వు పుట్టేవరు అన్నాడు బ్రహ్మదేవుడు దుర్గముడితో. ఆ తక్కిన కథా విశేషాలు రేపు చెప్పుకుందాం. మీ భక్తులందరూ కూడా చదువుకోవడానికి మాకు కొంచెం కష్టంగా ఉందండి, ఒకరిద్దరు అడిగారు పాపం. కాబట్టి గ్రహణాలు వచ్చినప్పుడు అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ మొదలైన తిథుల్లో చదువుకోవలసినటువంటి శ్లోకాలు మీకు 5 ఇచ్చారు, నేను ఒకసారి చెబుతాను, మీరు వాటిని కంఠస్థం చేయండి. చెప్పండి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, యా శ్రీః స్వయం సుకృతినాం భవనేషు. అలా విడదీద్దాం, భవనేశ్వలక్ష్మీ అనేది భవనేషు, అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు, బుద్ధి శ్రద్ధ సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం, యా ముక్తిహేతు అవిచింత్య. ఆ విసర్గ రా కింద మారిపోతుంది, అందువల్ల కలిపి కూడా చదువుకోవచ్చు, యా ముక్తిహేతు రవిచింత్య మహావ్రతాత్వం. నిజానికది హేతు, హేతు అవిచింత్య. ఆ విసర్గం ఉన్నప్పుడు ఆ వస్తే అది కాస్త రా అవుతుంది అనమాట. కాబట్టి రవి అనుకోకండి, అది రవి కాదు, సంధి వల్ల వచ్చిన రా. విడదీస్తే అక్కడ ఉండేది ఆ. యా ముక్తి హేతు అవిచింత్య మహావ్రతాత్వం, యా ముక్తి హేతు రవిచింత్య మహావ్రతాత్వం. అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారై మోక్షార్థిభిః మునిభిః అస్త సమస్త దోషై. ఇందాకట్లేక ఇక్కడ కూడా అది విసర్గ అకారం కలిస్తే రాయిందనమాట. మోక్షార్థిభిర్ మునిభిరస్త సమస్త దోషై విద్యాసి సా భగవతీ పరమాహి దేవి దుర్గే స్మృత దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త శూలేన పాహినో దేవి. ఇది నిజానికి నోగ నహ అంటే మమ్ములను, నహ అంటే ఏమిటి మమ్ములను. ఆ తర్వాత దేర్ అవ్వడం వల్ల ఆ నహ నో అయ్యిందనమాట. కాబట్టి విడదీసి కూడా శూలేన పాహి నహ దేవి అని కూడా చదువుకోవచ్చు. కింద చూసారా కంఠాస్థనైన నహ అన్నాడు అలాగనమాట. కాకపోతే సంధి అయ్యి ఆ నహ నో అవుతుందనమాట. శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నహ పాహి చాపజ్యానిస్వనేన చ చాపజ్యానిస్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మసోలస్య బ్రాహ్మణేనాత్మసోలస్య ఉత్తరస్యాం తథేశ్వరి. ఈ ఐదు శ్లోకాలు శుభ్రంగా చదువుకోండి. గ్రహణం నాడే కాకుండా అష్టమి నవమి చతుర్దశి ఎప్పుడు వచ్చినా చదువుకోండి. పూర్ణిమ నాడు చదువుకోండి. అమ్మ రేపు చెబుతుంది మళ్ళీ అష్టమ్యాంచ నవమ్యాం చతుర్దశ్యాం చైకచేతసహ అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతసహ అంటుంది. అది తర్వాత చెప్పుకుంటాం. కాబట్టి ఈ పవిత్ర స్తోత్రాన్ని సద్వినియోగం చేసుకోండి. శుంభని శుంభ వదానంతరం వరాలు ఇస్తూ ఏమన్నది నాయనలారా, నేను భవిష్యత్తులో ఏ ఏ కాలములలో ఎలా అవతరిస్తానో ముందే చెబుతున్నాను వినండి అన్నది. ఒకప్పుడు ఈ భూమండలంలో ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో అవతరిస్తాను అని ఆ కథని కూడా రాబోయే కాలంలో ఉన్న కథని చెప్పింది. వైవస్వత మనువు కాలంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు పుడతాడు. వాడు హిరణ్యాక్షుడి కొడుకు రురువు యొక్క కొడుకు. హిరణ్యాక్షుడి కొడుకుల్లో ఒకటి పేరు రురువు. ఆ రురువు కొడుకు దుర్గముడు. వీడు బాగా తెలివితేటలతో ఆలోచించాడు. ఒకనొకప్పుడు వాడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, శుక్రాచార్య గురుదేవ, దేవతలు ఎప్పటికప్పుడు మా రాక్షసుల్ని ఓడిస్తున్నారు, దానికి గల కారణం ఏమిటి? దేవతలకి ఏ శక్తి ఉన్నది, మాకు లేని శక్తి ఏమిటి? ఏ శక్తి ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని యుద్ధరంగంలో సులభముగా ఓడిస్తున్నారు? మేము ఎన్నోసార్లు తపస్సులు చేస్తున్నాం, వరాలు పొందుతున్నాం, ఎన్ని వరాలు పొందినా చెట్ట చివరికి వచ్చేసరికి మేమే మరణిస్తున్నాం, దేవతలకే చెట్ట చివరికి వచ్చేసరికి విజయం లభిస్తుంది, కారణం ఏమిటి అంటే, అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు, దేవతలకి మీకు ఒకటే తేడా, దేవతల దగ్గర వేదశక్తి ఉన్నది, దేవతలు ఎప్పటికప్పుడు వేదములు చదువుకున్న విప్రుని గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళు యజ్ఞములను వృత్తిగా స్వీకరించి యజ్ఞంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు, మీరు ఎంతసేపు అపవిత్ర ఆహారమే, మీరు పందుల్ని తినడం, నందుల్ని తినడం, గోవుల్ని తినడం, దానివల్ల ఏమవుతుంది, మీ శక్తి తగ్గిపోతుంది, మీకు ఎంతసేపు శరీరమే శక్తి అనుకుంటున్నారు కానీ తెలివితేటలే గొప్ప శక్తి అనే విషయం తెలియటం లేదు. దేవతలు అపారమైనటువంటి తెలివితేటలతో బృహస్పతి వంటి సద్గురువుని ఆశ్రయించి మానవులలో యజ్ఞములు చేయాలనే దీక్షని పురికొల్పుతున్నారు. యజ్ఞములలో వచ్చిన ఆహారం వాళ్ళు స్వీకరిస్తున్నారు, అది పవిత్రాహారం, మంత్రాహారం. మంత్రాహారం వల్ల వాళ్ళ శక్తి పెరుగుతోంది, మీ శక్తి తరుగుతోంది అనగానే అప్పుడు వాడు బాగా ఆలోచించి, ఓహో దేవతలకి బలమంతా మంత్రము, వేదము. కాబట్టి వేదము మంత్రము అనేది దేవతలకు అందకుండా చేస్తే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోతారు అనుకున్నాడు వాడు. అందుకని తపస్సు చేసేవాడు. నేను ఆ విషయం మీకు ప్రారంభించి చెప్పాను. ఈ దుర్గముడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఒరే నువ్వు చాలా కఠోర తపస్సు చేసావు, మీ తాతగారు హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడి యొక్క అన్నగారు హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేశారు, అంతకంటే గొప్ప తపస్సు చేశావు. మీ తండ్రి రురువు కఠోర తపస్సు చేశాడు, నువ్వు వాణి కూడా మించిపోయావు. నీలాగా ఎంత దీక్షతో ఆహారమును విడిచిపెట్టి తపస్సు చేసిన వారు ఇంతకు పూర్వం లేరు, భవిష్యత్తులో ఉండరు. అందుకే మెచ్చాను, వరాలు ఇచ్చుకుందామని నీ దగ్గరకి వేయించేశాను. కోరుకో, నీకేం కావాలి అంటే వాడు, ప్రభు ఎలాగూ మరణం లేని వరం నువ్వు ఇవ్వవు, ఇక మిగిలిందల్లా అంత తేలికగా చావు లేని వరం పొందడం. అంత తేలికగా చావు లేకుండా వరం కావాలి అంటే నా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. దేవతల శక్తి అంతా వేదమంత్రముల మీద ఆధారపడి ఉంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా, విప్రులంతా కష్టపడి వేదములను, మంత్రశాస్త్రములను అభ్యసించి కంఠస్థం చేసి ఈ వేదమంత్రములతో దేవతల కోసం యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలలో పడే ద్రవ్యం దేవతలకి ఆహారం అవుతోంది, దానివల్ల దేవతలు బలంగా తయారవుతున్నారు. కాబట్టి లోకంలో యజ్ఞములు ఆగిపోవాలి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకు ఆహారం వెళ్ళదు, ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. దేవతల నాశనం కావాలంటే యజ్ఞములు ఆగాలి. యజ్ఞములు ఎలా అవుతాయి? మంత్రాలు మర్చిపోతే యజ్ఞాలు ఆగిపోతాయి. నిత్యం వేదమంత్రములను పఠించే విప్రులు వేదములను మర్చిపోయినట్టయితే ఆ దెబ్బతో యజ్ఞాలు ఆగిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తా, నాకు గొప్ప వరం ఇయ్యి. ఈ రోజు నుంచి భూలోకంలో ఉన్న మొత్తం వేద పండితులు, పురోహితులు, ఋత్విక్కులు అందరూ కూడా వేదములను మర్చిపోవాలి, మంత్రములను మర్చిపోవాలి, వాళ్ళందరికీ జ్ఞాపకశక్తి పోవాలి. ఇక ఎక్కడ వేదం ఉండకూడదు. పురాణములు చెప్పేటటువంటి వాళ్ళందరూ పురాణాలు మర్చిపోవాలి, ఇతిహాసాలు మర్చిపోవాలి. ఈ పురాణములు, ఇతిహాసములు, వేదమంత్రములు నా ఒక్కడికి మాత్రమే గుర్తుండాలి, తక్కిన వాళ్ళు ఎవ్వరికీ గుర్తుండకూడదు. ఈ వరం ఇమ్మన్నాడు. బ్రహ్మగారు నవ్వుకుని, గొప్ప వరం కోరేవరా బాబు, నువ్వు మాత్రం కలియుగంలో పుట్టకుండా ఉండు, నువ్వు పుట్టి ఇలాంటి వరం కోరితే పద్మాకర్ గారి పురాణాలు మర్చిపోతారు, మర్చిపోతే జనమంతా ఏమైపోతారు. కాబట్టి భవిష్యత్తులో కలియుగంలో మాత్రం ఆయన బతుకున్నంతకాలం నువ్వు పుట్టకుండా ఉండువుగాక అన్నాడు ఆయన. అనకపోతే వాళ్ళు నేను మీరు ఉండేవాళ్ళని కాము. వాడంతటి దుర్మార్గుడు అన్నమాట, భయంకరుడు వాడు. ఇప్పుడు వాడు పుస్తకాలు రాశారే దుర్మార్గుడు, వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? డైరెక్ట్గా దుర్గముడు కాకపోయినా ఆ దుర్గముడు ఆత్మ వహించిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఈ వేదాలు తిట్టేవాళ్ళు, రాముడిని తిట్టేటటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ఒక కులాన్నో దేన్నో టార్గెట్ చేసుకుని వాళ్ళంతా స్మగ్లర్లను రాసేవాళ్ళు, వీళ్ళంతా ఎవరనుకుంటారనమాట. దుర్గమ అసురుడు యొక్క అంశతో పుట్టిన దుర్మార్గులు. వాడు చచ్చిపోయి వీళ్ళని కని వదిలిపెట్టిపోయాడు. ఆ దుర్గముడి యొక్క వంశంలో పుట్టిన పాపాత్ములు ఇంకా ఉన్నారు భూలోకంలో. లేకపోతే ఎవడన్నా ఇలాంటి కోరిక కోరతారా? నేను గొప్పవాడిని అవ్వాలి, పవిత్రుని అవ్వాలి, నా వల్ల లోకం బాగుండాలని కోరుకోవాలి, కానీ లోకం అంతా నాశనం కావాలని కోరుకుంటామా? లోకద్రోహమును కోరుకున్నవాడు ఎవడన్నా బాగుపడ్డా? ఈ చరాచర జగత్తులో లోకద్రోహం కోరుకున్నవాడు ఒక్కడు బాగుపడ్డా? ఇంతెందుకు? చాలా కాలం క్రితం పుటపర్తులు నేను ఒక సత్రంలోకి వెళ్ళబోయా, వెంటనే అక్కడ ఉన్నవాడు ఆపారు. ఆపినవాడు వంశం 2 సంవత్సరాల తర్వాత పోయిందిట. తర్వాత వాళ్ళు చెప్పారు, గురువుగారు మీరు లోపలికి వెడుతుంటే మీరు వెళ్ళకూడదని ఆపాడు, వాడు ఎగిరిపోయాడండి అని. అంటే తెలుసో తెలియకో మా ఈ కాలంలో ఉన్నటువంటి పండితుల్ని లోపలికి వెడుతుంటే ఆపితేనే ఇంత ప్రమాదం వస్తుంటే, ఏకంగా వేదములు, యజ్ఞములు ఇవన్నీ కూడా నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి వాడు అవతాడు ఒకసారి ఆలోచించండి. ఈ దుర్మార్గుడు మొత్తం వేద పండితులంతా వేదం మర్చిపోవాలి, యజ్ఞములు ఆగిపోవాలి, పురాణములు మర్చిపోవాలి, ఇతిహాసములు పోవాలి అని వరం ఇమ్మని కోరితే తప్పదు గనక బ్రహ్మ తథాస్తు అన్నాడు, వరం ఇచ్చాడు. అప్పుడు కొంతమంది అన్నారు, ఏం బ్రహ్మగారు ఎందుకు ఈ వరం ఇవ్వడం, నేను ఇవ్వను అనవచ్చు కదా, బ్రహ్మే గనక వరం ఇవ్వకపోతే అప్పుడు వాడు ఏం చేస్తాడు అని కొందరు అడిగారట బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఎవడైనా నా కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు నేను వివసుండైపోయి వాడు అడిగిన వరం ఇచ్చి తీరవలసిందే. మంత్రము లక్షణం ఎటువంటిదో తెలిసిన బ్రహ్మనైన నన్ను నా అదుపులు లేకుండా చేస్తుంది. వివసుడు అంటే ఏమిటనమాట, వాడి మనస్సు వాడి అదుపులో ఉండదు. వాడు కాసేపట్లో ఒక ముక్కలో చెప్పాలంటే హిప్నటైజ్ చేయబడతాడు మంత్రం ద్వారా బ్రహ్మ అంతటి వాడు కూడా. కాబట్టి బ్రహ్మదేవ బ్రహ్మదేవ అని బ్రహ్మగారి మంత్రం గట్టిగా జపిస్తే ఆ జపం చేసిన వాడు ఎదురుగుండా వెళ్ళినప్పుడు బ్రహ్మగారు చేతులు కట్టుకుని వాడు అడిగిన వరం ఇవ్వవలసిందే తప్ప ఇవ్వను అనడానికి వెళ్ళలేదు. ఒక్క విషయంలో మాత్రం బ్రహ్మగారు తిరస్కరించగలడు. ఆ ఒక్క వరం ఏమిటి, మృత్యువు లేని వరం మాత్రం ఇవ్వడం, చావు లేకుండా వరం ఇవ్వడం అనే ఒక్కటి తప్ప ఇంకేదైనా సరే బ్రహ్మవాడు అవతల వాడు అడిగినటువంటి తపస్సుని యొక్క శక్తిని బట్టి ఇవ్వవలసిందే. మనం కూడా బాగా కష్టపడి ఉపవాసాలతో నియమాలతో కఠోర నియమములతో తపస్సు చేస్తే ఈ తపస్సుకి బ్రహ్మగారు తనను తాను మరిచిపోయి పరవశుడైపోయి వివశుడైపోయి ప్రత్యక్షమే వరాలిస్తాడు. కాకపోతే అంత స్థాయిలో చెయ్యాలి తపస్సు. ఎప్పుడు అల్లాటప్పగా చేస్తే ఉపయోగం లేదు. ఓసారి కూర్చుని 5 నిమిషాలు మధ్యలో లేచి బయటికి వెళ్ళి కాసేపు కాఫీ తాగొచ్చి మళ్ళీ కూర్చుంటే తపస్సు అంటారు. తపస్సు అంటే ఇంద్రియములు అదుపులో ఉండాలి, తన మనస్సు తన స్వాధీనంలో ఉండాలి, తన శరీరం తన చెప్పిన మాట వినాలి. అప్పుడు మాత్రమే ఆ తపస్సుకి ఆ మంత్రజపానికి బ్రహ్మగారు తన ఒళ్ళు తాను మరచిపోయి ప్రత్యక్షమై వాడు అడిగిన అన్ని కోరికలు తీరుస్తాడు. బ్రహ్మని పరవశత్వం పొందకుండా చేసేది ఒక్కటే, అదేమిటి, మృత్యువు లేని జీవితం మాత్రం ఇమ్మని అడిగితే అక్కడ మాత్రం లొంగడాయని. దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మను అడిగారు, ఏమడిగితే అది ఇచ్చేస్తావంటే అన్నీ ఇస్తాను, ఒక్క మృత్యువు లేని జీవితం మాత్రం ఇవ్వను. అవతల వాడు ఎంత తపస్సు చేసినా ఆ తపశ్శక్తి నన్ను లొంగదీసి మరణం లేని వరం మాత్రం ఇప్పించదు. అది నాకు విష్ణువిచ్చిన వరం, శివుడిచ్చిన వరం అన్నాడు ఆయన. నిజంగా ఈ తపస్సుకి ఆయన పరవశుడైపోయి ఈ వరం కూడా ఇస్తే ప్రమాదం కదా మరి. అందుకే త్రిమూర్తులు ముందే నిర్ణయించారు, ఈ మంత్రమునకు మనం లొంగుదాం. ఒక మంత్రమని కాదు, లోకంలో చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రుద్రమంత్రం ఒకటి ఉన్నది, దాన్ని బీజములతో కలిసి జపం చేస్తే శివుడు కూడా లొంగిపోతాడట. లొంగిపోయి ఏమడిగితే అది ఇస్తాడు. ఇప్పుడు కొంతమంది రాక్షసులు ఉన్నారు, నా కంఠంలో ఉండని ఒకడు, కడుపులో ఉండని ఒకడు, కోరితే వెళ్ళి ఆయన ఉండలా మరి, ఎందుకున్నాడు? ఆ మంత్రం శివుడు కూడా బంధించి వాడు చెప్పిన పని చేసేలా చేసిందనమాట. అలాగే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు పిలిస్తే విష్ణువు కూడా వెళ్ళాడు, వాడికి కాపలా కాశాడు కొంతకాలం. ఎందుకు కాశాడంటే ఆ మంత్రము విష్ణువుని ఒక తాడై బంధించి అక్కడికి పట్టుకుపోయిందనమాట. దాంతో ఆ మంత్ర ప్రభావంతో ఆయన వాడికి కాపలా కాశాడు. ఇవి ఏవైనా వరాలు ఇస్తారట వాళ్ళు. మీరు ఎంత తపస్సు చేసినా ఒక్క వరం మాత్రం ఇవ్వరు, అదేమిటి, మృత్యువు లేని జీవితం, మరణము లేని వరం మాత్రం కరుణంతో ఇంకేదైనా ఇస్తారు. అందుకే బ్రహ్మగారు వాడు చేసిన తపస్సుకు మెచ్చుకొని అపార దీక్షకు మెచ్చుకొని ప్రత్యక్షమై నువ్వు అడిగిన వరాలు ఇచ్చాను, ఈ రోజు నుంచి ఈ సమస్త లోకాలలో ఇటు దేవలోకంలో భూలోకంలో పాతాళ లోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా వేదములను మరిచిపోదురుగాక, మంత్ర పండితులు మంత్రములను మరిచిపోదురుగాక, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు ఉపనిషత్తులు మరిచిపోదురుగాక, పురాణములను కంఠస్థం చేసిన వాళ్ళు పురాణములను మరచిపోదురుగాక, ఇతిహాసములను మరచిపోదురుగాక అని వరం ఇచ్చాడు ఆయన. అలా వరమగడంతో అందరూ అన్నీ మర్చిపోయారు. అప్పటిదాకా సంధ్యావందనం చేస్తున్నట్టు ఒక ఆయన, సాయంకాలం 5 అయ్యింది పాపం, స్నానం చేసి ఎదురుగుండా ఓ పంచపాత్ర పెట్టుకుని సంధ్యావందనం చేద్దామని అర్ఘ్యం ఇద్దామని కూర్చున్నాడు. కూర్చున్న ఆయన అలాగే పంచపాత్ర పట్టుకుని, నేను ఎందుకు ఇక్కడ పంచపాత్ర పెట్టుకున్నాను, అరివేణం ఎందుకు పెట్టుకున్నాను, ఈ నీళ్ళు ఎందుకున్నాయో, ఈ పంచెందుకు కట్టుకున్నాను, అసలు నేను ఎవరిని అండ మొదలెట్టాట. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి, సంధ్యావందనం చేయడానికి కదండి మీరు కూర్చున్నారు, రోజు సాయంకాలం పురాణానికి వెళ్ళే ముందు కూర్చుంటారు కదా, అంటే సంధ్యావందనం అంటే ఏమిటి అని బుర్రగొక్కున్నాడు. అంటే సంధ్యావందనం అంటే ఏమిటో కూడా మర్చిపోయాడు ఆయన. సంధ్య వేరు వందనం వేరు అనుకుంటాడు ఆయన. అప్పుడు రోజు మీరు ఏదో మంత్రం చదువుతారండి, అర్ఘ్యప్రదానం చేస్తారండి అంటే అవేం గుర్తుకు రావట్లేదు అన్నాడు ఆయన. నాకు గుర్తున్నది ఒకటే, నువ్వు నా భార్యవి, మనకు ఆస్తుంది, మనం ఏదో భోజనం చేస్తున్నాం, పలహారం చేస్తున్నాం, ఇంతే, ఇవి తప్ప నాకు ఇంకేం గుర్తులేమన్నాడు ఆయన. ఇలా ఒక్క ఆయన పరిస్థితి కదట, మొత్తం సమస్త విప్రుల పరిస్థితి ఇదే. సంధ్యావందనం చేసి అలవాటున్న వాళ్ళంతా సంధ్యావందనం మర్చిపోయారు, గాయత్రి జపం చేసేవాడు గాయత్రి మంత్రం వచ్చిపోయాడు. ఎందుకంటే గాయత్రి మంత్రం కూడా వేదమంత్రం కనుక. ఈ విధంగా వేదమంత్రములను ఏదో విధముగా నిరంతరము ధ్యానము చేయువారంతా ఆయా మంత్రములను మరిచిపోయారు, తంత్రములను మరిచిపోయారు, స్తోత్రాలు మరిచిపోయారు. సాయంకాలం పూట పురాణం విందాం అనుకున్న వాడికి అసలు పురాణం అంటే ఏమిటో వాడు మర్చిపోయాడు. చెప్పి ఆయన మొత్తం శ్లోకాలన్నీ రోజు పుస్తకం చూసి పాపం ఎవరొచ్చారా పోయినా శ్లోకాలు చదువుకుపోయినా ఆయన పుస్తకం మర్చిపోయాడు. ఇలా అందరూ అన్నీ మర్చిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాస్తికవాదం వచ్చింది ప్రపంచంలో. దాంతో ఏమైపోయింది, యజ్ఞములు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే ఏమవుతుంది, దేవతలకు ఆహారం వెళ్ళలేదు. రోజు ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనేవాడు లేడు. దానివల్ల ఇంద్రుడికి ఆహారం లేదు, అగ్నికి ఆహారం లేదు, యముడికి ఆహారం లేదు, నివృత్తికి ఆహారం లేదు, వరుణుడికి ఆహారం లేదు, వాయువుకి ఆహారం లేదు, కుబేరుడికి ఆహారం లేదు, ఈశానుడికి ఆహారం లేదు. ఆహారం లేక నిరాహారులై గజగజలాడిపోయారు. దేవతలకి నిర్జరులు అని పేరు. జర అంటే ముసలితనం, ముసలితనం లేదు కనుక దేవతలు నిర్జరులు. కానీ ఇప్పుడు ఆహారం లేక, ఏది యజ్ఞంలో నుంచి వచ్చే అమృతం లేక వాళ్ళంతా ముసలాళ్ళైపోయారు. యజ్ఞాలు లేకపోతే దేవతలు నిర్జరులుగా ఉండరండి. మనం భూలోకములో సక్రమముగా యజ్ఞములు చేసినంత కాలం దేవతలు నవయువకులై ఉంటారు, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఆకలిని మనం చేసే యజ్ఞం తీరుస్తూ ఉంటుంది కనుక. యజ్ఞములు ఆగిపోయాయి, తిండి లేదు వాళ్ళకి, తిండి లేక వాళ్ళ శరీరాలు చిక్కిపోయి ముసలాళ్ళు అయిపోయారు. నల్లగా ఒత్తుగా ఉండే దేవతల జుట్టు కాస్త తెల్లగా మారిపోయింది. దేవతలకు కూడా జుట్టు ఊడిపోవడం మొదలెట్టింది. దేవతల్లో కూడా బట్టతల దేవతలు తయారయ్యారు. అసలు ఎప్పుడు దేవతలకు బట్టతలు ఉండదు కదా, అటువంటిది దేవతలు కూడా అలా అయిపోయారు పాపం. అందరికీ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాళ్ళు కింద కూర్చోలేకపోయారు. వాళ్ళకి తుమ్ములు దగ్గులు వచ్చాయి, వాళ్ళకి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడాలు ఈ గందరగోళం వచ్చి పెడిపోయింది. మానవులు అయిపోయారు వాళ్ళు కూడా. అందరికీ కంటి మీద రెప్పపోటు వచ్చింది అన్నాడండి ఏకంగా. దేవతలకు రెప్పపోటు ఉండదే, వాళ్ళు కూడా అలా రెప్పలేయటం మొదలుపెట్టారు. అంటే ఒక్క క్షణకాలంలో దేవతలంతా యజ్ఞములు లేకపోవటం వల్ల, ఈ దుర్గముడి యొక్క ప్రభావం వల్ల మానవ మాత్రులు అయిపోయారు పాపం. ఇంకా భూలోకంలో ఎప్పుడైతే దేవతలు నిర్జరులల్లా జరులయ్యారో, అనిమిషులల్లా నిమిషులయ్యారో, దాంతో ఏమైపోయింది, వాళ్ళు వర్షం కురిపించడం మానేశారు. వాళ్ళు వర్షం కురిపించకపోవటం వల్ల శతవర్షం అనావృష్టి, ఒకరోజు కాదట బాబో, 100 ఏళ్ళు అనావృష్టి, చొక్క వర్షం పడ్డ. భూయశ్చ శతవార్యక్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి. భూలోకంలో ఏకధాటిగా 100 సంవత్సరముల కాలం చొక్క వర్షం పడలేదు, నీటి బొట్టు లేకుండా అయిపోయిందట. అనంభసి, అంభస్ అంటే నీరు, అనంభసి అంటే భూమి మీద నీరు లేదు. బావులు, దిగుడు బావులు, బాగా లోతైన బావులు, చెరువులు, నదులు అన్నీ ఎండిపోయాయి. ఇదేంటంటే సముద్రం కూడా 100 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందిట. సముద్రం కూడా వర్షం లేకపోతే, ఈ సముద్రంలోకి వెళ్ళవలసిన నదుల నీళ్లు వెళ్ళకపోతే సముద్రం కూడా చిక్కిపోతుంది. సముద్రానికి ఒక పెద్ద ఇబ్బంది ఏమిటో తెలిసిన మీరు, నదులు సక్రమంగా ప్రవహించి చివరికి నదులన్నీ సముద్రంలో కలవాలి. గోదావరి సముద్రంలో కలవాలి, కృష్ణానది సముద్ర సంగమం చేయాలి. మనం ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఆపామనుకోండి, మొత్తం సముద్రం ఉప్పెన కింద వచ్చి ఊళ్ళు కొళ్ళు కొట్టుకుపోయేలా చేస్తుంది. సముద్రానికి ఒక విధానం అది, అంతేది. దానికి ఉదాహరణ చెప్పారు వేదములలో. కొన్ని మంత్రములు చెప్పి ఏమన్నా తెలిసిన, శరీరములో ఉన్న మూత్రమును విడిచిపెట్టకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి మీరు ఒకసారి. మూత్రాన్ని బంధించేశారు మీరు బయటికి రాకుండా, అప్పుడు అది వెనక్కి తన్ని లివర్ని పొట్టని నాశనం చేస్తున్నావునా. అలాగే భూమి మీద వెళ్ళేటటువంటి నీటి యొక్క ప్రవాహాన్ని సక్రమంగా వెళ్లకుండా స్థాయి దాటి ఆనకట్లు కడితే, ఎక్కువ కట్టేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ నీరు సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల అది వెనక్కి తన్ని మొత్తం దేశాన్ని భూమిని నాశనం చేస్తుంది. అందుకనే కొన్ని దేశాల్లో ఎడాపెడ ప్రాజెక్టులు కట్టరు. అమెరికాలో మన ఇష్టం వచ్చినట్టుగా ఇలా కడతామంటే ఒప్పుకోరు వాళ్ళు. ఇప్పటికే గంగానది మొదలైన వాటికి కట్టకూడనండి ప్రాజెక్టులు కట్టడం వల్లే అప్పుడప్పుడు అనావృష్టి లేక అతివృష్టి వస్తుంది, ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోతున్నాయి, ఏకంగా క్షేత్రాలు కూడా కొట్టుకుపోతున్నాయి. కారణం అదే, మనం చేతులారా వికృతి చేస్తున్నాం అన్నమాట, భూమిని పాడు చేస్తున్నాం. ఊ రెచ్చిపోయి మనం, అయ్యో నదుల్లోకి నీళ్లు వస్తున్నాయి కానీ నీళ్లన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, ఎంత వేస్ట్ అవుతుందో అనుకుంటారు పిచ్చాడు. వేస్ట్ అవ్వడం కాదు, అది వేస్ట్ అవ్వకపోతే మనం పేస్ట్ అయిపోతాం, ఇలా అయిపోతాం పేస్ట్లే. ఎందుకు పనికిరాం, సృష్టి ఒక విధానంతో ఉంటుంది. సృష్టి ధర్మాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదం సుమండి. ఆనకట్ల కట్టమన్నాడు శాస్త్రంలో కూడా, కానీ దానికి పద్ధతి ఉన్నదట. ఎక్కడికక్కడ డ్యాములు కట్టేస్తున్నారు. తుంగభద్రకి డ్యాములు, కృష్ణానదికి డ్యాములు, వరుసగా గోదావరికి డ్యాములు. ఈ డ్యాములు వంకతో స్కాములు శుభ్రంగా లాక్కుపోవడానికి. ఇదంతా భ్రమ, కొంప ముంచేస్తున్నారన్నమాట వీళ్ళు. ఇవాళ ఈ 4 రోజులే తర్వాత మళ్ళీ ఏమవుతుందన్నమాట, మొత్తం యానకట్లన్నీ తునాతునకలు అయిపోతాయి, విధ్వంసం అయిపోతుంది. ఈ భూమి ఇలా ఉండవలసినటువంటి భూమి ఇలా ఉండకుండా అస్తవ్యస్తం అవుతుంది. లక్షలు కోట్ల కొలది జనం నష్టమైపోతారట. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాజెక్టుకు కూడా విధానం ఉండాలి. నదుల యొక్క గమనమును, అడవుల యొక్క విధానాన్ని, ఇటువంటి వాటిని మనం దుర్వినియోగం చేయకూడదు, పాడు చేయకూడదు, ప్రకృతిని వికృతిని చేయకూడదు. ఇప్పుడు అలా అయిపోయింది, సముద్రం కూడా ఎండిపోయింది, ప్రజలకు నీళ్లు లేవు, తిండి లేదు, ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినడం మొదలుపెట్టారు. అన్నం తిన్నాడు ఎవడైనా అని తెలిస్తే వాడి మీద పడి వాడి పొట్టకోసి ఆ కడుపులో ఉన్న అన్నం తినేసేట పక్కవాడు. దాన్ని బట్టి వాడు ఎంత ఆకలితో కొట్టు విట్టాడాడో ఆలోచించండి. సాధారణంగా అన్నం తిన్నాక పొట్టలో ఉన్న అన్నం ఎవడన్నా తింటాడా? జుగుప్స కలిగిస్తుంది అది. మనం తిన్న అన్నం కడుపులోకి వెళ్ళి చూస్తే, ఒక ఆయన శుభ్రంగా బొబ్బట్టు తిన్నాడు అనుకుందాం, ఆ బొబ్బట్టు బయట ఉన్నప్పుడే బాగుంటుంది. ఆ బొబ్బట్టు నవిలి మింగిన తర్వాత వాడి పొట్ట కోసి అందులో ఉన్న బొబ్బట్టు చూస్తే బొబ్బలు పెడతాం, అడిగిపోతాం, ఇలా ఉంటుందా కడుపులో అనిపిస్తుంది అనమాట. కానీ ఆ జుగుప్సాకరమైన ఆహారం కూడా తినడానికి సిద్ధపడ్డారట జనం. అది ఆకలి యొక్క లక్షణం. బుభుక్షిత కిన్న కరోతి పాపం, ఆకలి కొన్నవాడు కిం పాపన్న కరోతి, ఏ పాపమును చెయ్యడు అని వేదం చెబుతోంది. అంటే ఆకలి కొన్నవాడు ఎంత పాపం చేయడానికైనా సిద్ధపడతాడు, తినకూడనిది కూడా తింటాడు, చెయ్యరాని పనులు చేస్తాడు, కుక్క మాంసం కూడా తినడానికి సిద్ధపడ్డాడు విశ్వామిత్రుడు ఆకలి ఎక్కువైపోతే. ఆకలి యొక్క లక్షణం అది. బాబు, ఆకలి చేయించే పాపములు అన్నీ ఎన్ని కావు. అందువల్లే జనం ఎవడైనా పొరపాటున అన్నం తిన్నాడని తెలిస్తే, అబ్బా అన్నం అనేది ఒకటి ఉందా వాడు తిన్నాడా అని మీద పడిపోయి వాడు పొట్టకోసి అందులో దాన్ని పిక్కు తినడం మొదలెట్టారట. మనిషిని మనిషి పిక్కు తినడం మొదలుపెట్టాడు. మానిసి మానిసి తిని ఏడు కరువు వచ్చి పడింది. చచ్చిపోయిన శవాలను కూడా, ఎముకలను కూడా నాకుకోవడం మొదలుపెట్టారు. మనం ఇప్పుడు అబ్బా అబ్బా అంటున్నామా? అబ్బా అబ్బా కాదు, ఆ దెబ్బ తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఆకలి దెబ్బ తగిలితే తెలుస్తుందిట. ఆకలి వేసినప్పుడు మనిషి అల్లాడిపోతాడు. ఒక్కొక్కప్పుడు రైళ్లలో 2 రోజులు తిండి లేక అల్లాడిపోయిన వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసా? ఆ మధ్యన ఒక రైలు ఆపేశారట, 2 రోజుల దాకా కదలలేదట, మధ్యలో ఆగిపోయింది రైలు. అప్పుడు అందులో ఉన్న జనం పడ్డారండి బాధ. బాబు ఆకలంటే ఇదే అనిపించింది వాళ్ళకి. రైల్లో లెట్రిన్లో పెట్టి నీళ్లు తాగారండి. నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు? మంచినీళ్ళు కావాలి, ప్రాణం పోతుంది. అప్పుడు ఆ నీళ్లు ఈ నీళ్ళని చూస్తారా? కన్నీళ్ళైనా తాగేస్తారు. అందుకే అటువంటి దుస్థితి రాకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. 100 ఏళ్ళు కరువు అవ్వడం వల్ల, వర్షం లేకపోవటం వల్ల, దేవతలకి యజ్ఞాలు లేక వాళ్ళు వర్షం కురిపించలేకపోవటం వల్ల, భూలోకంలో నదులు బావులు ఎండిపోవటం వల్ల మనుషులు అల్లాడిపోయారన్నమాట. ఒకళ్ళొకళ్ళు పీక్కుతున్నారు. మంచినీళ్ళు దొరకకపోతే జంతువుల్ని కోసేసి ఆ రక్తం తాగిన వాళ్ళు కొందరు, సాటి మనుషుల యొక్క పొట్ట కోసి ఆ నెత్తురే తాగిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ విధంగా లోకమంతా అల్లాడిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక దేవతలు ఋషులు అంతా కలిసి ఈ దుర్గమాసురుడి యొక్క ఉపద్రవం తట్టుకోలేక, దుర్గమాసురుడి యొక్క క్రూరత్వం తట్టుకోలేక, ఇక్కడ క్రూరత్వం ఏమిటో తెలుసా? ఓ పక్కనేమో యజ్ఞములు లేక దేవతలు అల్లాడిపోయారు, మరో పక్కన భూలోకంలో మానవులు కరువుతో చచ్చిపోతున్నారు. ఆ సమయంలో దుర్గమాసురుడు దేవతల మీద దాడి చేసి వాళ్ళని తన్ని భూలోకానికి ఎంటేట, ఈ భూలోకంలో అంతో ఎంతో మిగిలిన వాళ్ళని కొట్టి చంపడం మొదలెట్టాట. ఇదన్నమాట వాడి క్రూరత్వం అంటే. ఓ పక్కనేమో కరువు కాటకాల బాధ, మరో పక్కన ఈ క్రూరుడు కొట్టేస్తుంటే దెబ్బలు తట్టుకోలేక దుర్మరణం పాలవుతున్నారు మానవులు. ఇదో బాధ అదో బాధ, ఎడాపేడా అనమాట. తిండి లేక చస్తుంటే, సత్యవాణి పట్టుకుని చంపుతూ ఉంటే ఇంట్లో ఎవడుండగలుగుతాడండి? మరి దుర్గముడు అటువంటి క్రూరుడు అవడం వల్ల ఇటు మానవులలో ఉన్న ఋషులు అటు దేవతలు అందరూ కలిసి ఏడుస్తూ హిమాలయ పర్వతాలకి అతి కష్టం మీద పాక్కుంటూ వెళ్ళి, బ్రహ్మదేవ బ్రహ్మదేవ రక్షించమంటే బ్రహ్మ ప్రత్యక్షమై నేనేం చేయగలుగుతాను, నా చేతిలో ఏమీ లేదు అన్నాడు ఆయన. ఏమీ లేకపోతే అసలు వరం ఎందుకు ఇచ్చావు? ఆ దుర్గమాసురుడికి భయంకరమైన వరం ఇచ్చావు, వేదమంత్రములు మేము మరిచిపోయే వరం ఇచ్చావు, వాడికి వచ్చే మంత్రాలన్నీ వాడికి ఇచ్చేసావు, మాకు వచ్చిన మంత్రములు వాడికి ఇచ్చావు, మేము మరిచిపోయేలా చేసావు. నువ్వు వాడికి వరం ఇవ్వబట్టే కదా ఇన్నాళ్ళు మేము కష్టపడి నేర్చుకున్న వేదమంత్రములు మర్చిపోయాం, ఇప్పుడు మాకు మంత్రాలు గుర్తులేవు. మంత్రం గుర్తుంటే యజ్ఞం చేయగలిగేవాళ్ళం. యజ్ఞం చేస్తే దేవతలకు ఆహారం వెళ్ళేది, వెడితే వాళ్ళు వర్షం కురిపిస్తారు. ఇప్పుడు యజ్ఞములు లేవు, దేవతలకి తిండి లేదు, దాంతో వాళ్ళు వర్షం కురిపించట్లా. ఇటు దేవతలు చిక్కిపోయారు, ఇటు మానవులు చిక్కిపోయారు. దేవతల్ని వాడు స్వర్గంలోకి దండెత్తి, స్వర్గం మీదకి తన రాక్షస సైన్యంతో దండెత్తి చిత్తపొట్టి స్వర్గం నుంచి దేవతల్ని భూలోకానికి తరిమి కొట్టాడు. దాంతో మేమంతా భూలోకానికి వచ్చేసాం అని దేవతలు ఏడ్చి బ్రహ్మతో మొరపెట్టుకున్నారట. ఏదో స్వర్గలోకంలో తిండి లేకపోయినా అల్లాడిపోతూ బతికేవాళ్ళం. ఈ దుర్గమాసురుడు అక్కడికి కూడా వచ్చాడు, అక్కడికి వచ్చి మమ్మల్ని తన్ని తరివేశాడు. దాంతో మేమంతా భూలోకానికి వచ్చాం. దేవతలమైన మేము, ఈ మానవులు అంతా ఒకే రకంగా ఉన్నాం. అందరము తిండి లేక బక్క చిక్కిపోయాం. దీనంతటికీ మూల కారణం నువ్వు దుర్గమునికి ఇచ్చిన వరం. ఇప్పుడు ఆ వరాన్ని నువ్వు ఉపసంహరించుకో, లేదా మమ్మల్ని సంహరించు. రోజు ఇలా తిండి లేక మలమలవాడి దుర్భరమైన వేదనతో చావడం మా వల్ల కాదు. ప్రభు బ్రహ్మదేవ, నీకు తెలియందేమున్నది, ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మొట్టమొదట వచ్చేది దాహం, ఆ తర్వాత ఆకలి, క్షుత్తు, పిపాస. ఈ రెండు అతి భయంకరమై మానవుల్ని పట్టి పీడించి పాలారుస్తాయి, వాడిని ఏడిపిస్తాయి. తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, ఇంకెలా బతుకుతాం మేము? ఇలా రోజు కొంచెం 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 నీరసంతో చావడం కంటే ఒక్కసారి చావడం మంచిది. ఒకేసారి చచ్చే శక్తి మాకు లేదు, అంత ధైర్యము లేదు. కాబట్టి ఏం చేస్తావు, నువ్వే మమ్మల్ని సంహరించు, లేదా వాడికి ఇచ్చిన వరం ఉపసంహరించుకో, వెనక్కి తీసుకో. వాడికి ఇచ్చిన వరం నువ్వు వెనక్కి తీసుకుంటే మా మంత్రశక్తులు మాకు వస్తాయి, అప్పుడు మేము యజ్ఞములు చేయగలుగుతాం. యజ్ఞములు చేస్తే ముఖము చే వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి పెరగును, కసవు వేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సు సంతోషిస్తుంది, దేవతలకి ఆహారం దొరుకుతుంది. అప్పుడు ఇంద్రుడు దేవతలు ఈ యజ్ఞం వల్ల వచ్చే ఆహారంతో బలం పొందుతారు, ఉత్సాహం పొందుతారు, చురుకుతనం పొందుతారు. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ శక్తులు వినియోగించి వర్షం కురిపిస్తారు. వాళ్ళకి తిండి వస్తేనే వాళ్ళు వర్షం కురిపించగలరు, కాబట్టి వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం భూమి మీద కురిస్తే భూమి పులకిస్తుంది, సస్యశ్యామలమవుతుంది, గడ్డి పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, చెట్లన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, పుష్పిస్తాయి, ఫలాలిస్తాయి. అప్పుడు ఆ పంటతో మేము బతుకుతాం, గడ్డిని ఆవులకు వేస్తాం, ఆవులు గడ్డి తింటాయి, పాలు ఇస్తాయి, ఆ పాలు ఉపయోగించుకుంటాం. అందులోంచి వచ్చేటటువంటి నెయ్యితోటి మళ్ళీ దేవతలకు ఆహారం ఇస్తాం యజ్ఞం చేసి. ఇలా దేవతలు మేము పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాం. కాబట్టి మేము దేవతల్ని సంతోష పెట్టాలంటే మాకు మంత్రాలు కావాలి. మంత్రములు మాకు తిరిగి రావాలంటే నువ్వు ఆ దుర్మార్గుడికి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకోవడానికి ఉపసంహరించడం అంటారు, వరం ఉపసంహరించుకో, లేదా మమ్మల్ని సంహరించు అనగా ఈ రెండూ నేను చేయడానికి వీల్లేదన్నాడు ఆయన. మీరు తపస్సు చేసి సంపమని కోరినా చంపే అధికారం నాకు లేదు. వరాలు ఇవ్వగలను కానీ సంహరించటం నా కర్తవ్యం కాదు. మీకు చావాలని కోరికగా ఉంటే రుద్రుణ్ణి పిలవండి. చక్కగా గుంటూరులో శారదాపీఠంలో చివరి కూర్చుని ఉన్నాడే గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరుడు. ఆయన పిలిచి, పరమేశ్వర ఓ పోటు పొడవయ్యా అంటే ఆయన వచ్చి మీ మీద జాలి తెలిస్తే ఓ పోటు పొడుస్తాడు సోలంతో. కానీ ఆయన కరుణాస్వరూపుడు. ఎవరైనా వరాలు ఇమ్మంటే ఇస్తాడు, కానీ మరణిస్తాం సంహరించమంటే సోలంతో పొడుస్తాడా? ఆయన పొడవడు. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ మాటలు? మీకు తరణోపాయం నేను చూపిస్తాను, ఈ కష్టంలోంచి బయటపడే మార్గం చెబుతాను, వినండి. కష్టకాలంలో ఆపత్ సమయంలో అందున ఆకలితో దాహంతో మరణిస్తున్న సమయంలో మిమ్మల్ని రక్షించే శక్తి ఒక్కే శక్తి, అది ఆదిపరాశక్తి. అమ్మని పట్టుకుంటే మనం ఈ కష్టాల్లోంచి బయటకు వస్తాం. ఇక్కడ ఈ హిమాలయ పర్వత ప్రాంగణాల్లో భక్తితో అమ్మని ధ్యానించండి. ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తున్నారుగా, అమ్మని ధ్యానించడానికి మా దగ్గర మంత్రాలు లేవుగా అన్నారు వాళ్ళు. అమ్మకి మంత్రం అక్కర్లా, తక్కిన వాళ్ళందరికీ మంత్రాలు కావాలి. ఏ బ్రహ్మను లేక విష్ణువును రుద్రును ధ్యానం చేసి మెప్పించాలంటే వేదమంత్రములు కావాలి. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చాక ఆవిడ్ని స్తోత్రాలతో మెప్పించవలసిన అవసరం లేదట. వేదమంత్రములు ధ్యానం చేసి ప్రసన్నం చేసుకోవలసిన కష్టం కూడా లేదు. అంటే అమ్మవారి కోసం మనం ఏం కష్టపడక్కర్లేదు. మరి ఏమిటి ఆవిడ్ని రప్పించే మార్గం? అమ్మా నువ్వు ఉన్నావు అంటే వచ్చేస్తున్నాడు, ఇంకా వేరే మంత్రము లెక్కర్లా. అందుకే శంకరాచార్యుడు ఏమన్నాడు, నమంత్రం నో యంత్రం తదపిచ నజానే స్తుతిమగో నచాహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథాగ నజానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం పరం జానే మాతస్తదనుసరణం క్లేశహరణం. ఓ జగన్మాత, నీకు సంబంధించిన మంత్రములు రావు నాకు. 7 కోట్ల మంత్రాలు వచ్చు శంకరాచార్యుల వారికి, అంతటి మహాత్ముడు కూడా నాకే మంత్రం రాదు, తంత్రం రాదు, ముద్రలు రావు, నీకు సంబంధించిన పురాణ కథలు నాకు తెలియవు, కనీసం నీకు సంబంధించినటువంటి ఆవాహనాదులు తెలియవు, అంగన్యాస కరన్యాసాలు తెలియవు, నాకేమీ తెలియదు. మరి ఏం తెలుసు అని అడుగుతావేమో, నువ్వున్నావని నమ్మి నీ వెంట పడడం మాత్రమే వచ్చు నాకు అన్నాడు ఆయన. ఇందులో ఒక గొప్ప విషయం వింటారు కదా, మీకే తెలుస్తుంది కదా, ఈ ప్రపంచంలో మంత్రశాస్త్రం అంటే శంకరాచార్యుడి సొమ్ము. పైగా రోజు మీరు ఏమంటున్నారు ఆయన్ని, శృతి స్మృతి పురాణానామాలయం అంటున్నారు. శృతులకు అంటే వేదములకు, స్మృతులకు, పురాణములకు, ఇతిహాసములకు, ఆయన పుట్టినిల్లు, ఆయన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ ఆయన నాలుక మీద ఉంటే అంతటి గొప్పవాడు కూడా నాకేం రాదు తల్లి, వచ్చు అనుకుంటున్నారు చాలామంది. నాకు తెలుసున్నది ఒకటే, మా అమ్మవారు ఉన్నది, అమ్మవారు ఉన్నదని నమ్మి అమ్మ వెంట పడ్డం మాత్రం నాకు తెలుసు, నమ్మకం తప్ప నాకేం లేదన్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఇక నాకు అందంటూ లేదు అనుకుంటున్నారు అమాయకత్వంతో. ఏమొచ్చు మనకి గట్టిగా మాట్లాడితే, శంకరాచార్యుల వారి యొక్క పాద ధూళిలో పదో వంతు కూడా మన దగ్గర లేదు. అయినా సరే ఇక సమన్వయం నాకు వచ్చు, నేను ఒక సమన్వయ వాణిని అంటాడు ఒకడు. నేను నాగొట్టాడేమో ప్రవచన నిధి అన్నాం, మా మేము నిధి, మా మొహానికి ఏమీ లేదు, ఏదో సద్గురువులు మమ్మల్ని మెచ్చుకుని ఇంత అభిమానంతో బిరుది ఇచ్చారు. మేము ప్రవచన నిధులము కాదు, చక్రవర్తులము కాదు, సమన్వయ సరస్వతులము కాదు, ఇలా అనుకోవడం భ్రమ. మేము అనుకుంటే మా భ్రమ అది, కాకపోతే మాకున్నది ఒకటి, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది అని రోజు నమ్ముతున్నాం అంతే. ఆ నమ్మకం వల్ల మా అమ్మ మమ్మల్ని ఇలా పలికిస్తోంది. ఆ నమ్మకమే లేకపోతే మా నోటి నుంచి శక్తులు ఏం రావు, ఏ మాట రాదు. ఇంతకీ మమ్మల్ని వెన్నంటి నడిపించి ఇన్ని రకాలుగా చరాచర జగత్తంతా తిప్పుతున్న శక్తి ఆ ఆదిశక్తి పరాశక్తి.